नमः शिवाभ्याम नव यौवनाभ्याम परस्पराश्लिष्ट वपुर्धराभ्याम नगेन्द्र कन्या वृषकेतनाभ्याम नमो नमः शंकर पार्वतीभ्याम। कार्तिक मासंलो 28వ రోజు కార్యక్రమంలో గడువు పెట్టాం. ఈనాడు సూర్యోదయానికి ముందు లేచి ఏదైనా నదిలో కానీ కాలువలో కానీ సముద్రంలో కానీ చెరువులో కానీ ఇవేమీ లభ్యం కాకపోతే స్వగృహంలో కానీ శ్రద్ధతో సంకల్పపూర్వకంగా స్నానం చేయండి. స్నానానంతరం ఈ పూట సూర్య నమస్కారాలకి ప్రత్యేకత. 28వ రోజు స్నానానంతరం సూర్యభగవానుడికి నమస్కారం చేసేటటువంటి వాడు ఆరోగ్యం పొందుతాడు. సూర్యుడి కటాక్షం వల్ల ఒకటి కాదు అనేక రకాల శుభాలు కలుగుతాయి. సూర్యభగవానుడు ప్రత్యక్ష నారాయణుడు, కనిపిస్తున్న దేవుడు అన్నమాట ఆయన. ఇవాళ ఒక ప్రత్యేకత చెప్పారు. ఒక రాగి పాత్ర లేక వెండి పాత్ర లేక ఒక బంగారు పాత్ర, ఏమీ లేకపోతే ఒక మట్టి మూకుడు, గుర్తుపెట్టుకోండి, రాగి మట్టి వెండి బంగారాల్లో ఏదో ఒక పాత్ర తీసుకుని అందులో నీళ్లు పొయ్యండి, అందులో కొన్ని రకాల పువ్వులు వేయండి. ఏమేంటా పువ్వులు? చామంతి కానీ, బంతి కానీ, గన్నేరు, మందార, గులాబీ, పాటలీ పుష్పాలు, వీటిల్లో ఏవో ఒక పువ్వులు మీ ఇష్టం, అన్నీ దొరికితే అన్నీ వేయండి, కనీసం కొన్ని పువ్వులు వేయండి. ఈ పువ్వులు కలిసిన నీటిని రెండు చేతులతోటి ఇలా తీసుకుని మూడు పర్యాయాలు కార్తీక మాసంలో 28వ రోజు స్నానానంతరం సూర్యభగవానుడికి చూపిస్తూ అర్ఘ్యం ఇవ్వండి. సంధ్యావందనం చేసే అలవాటున్న వాళ్ళైతే గాయత్రి మంత్రపూర్వకంగా ఇవ్వండి. సంధ్యావందనం అలవాటు లేకపోతే సూర్యభగవానుడి నామములు ఏవైనా ఉచ్చరిస్తూ అర్ఘ్యం ఇవ్వండి. ఓం సూర్యాయ నమః, ఓం ఖగాయ నమః, ఓం పోషాయ నమః, ఓం ఆదిత్యాయ నమః, ఓం ప్రచండాయ నమః, ఓం కశ్యపాత్మజాయ నమః, ఇలా ఏదో ఒక నామం మీకు తోచిన నామం చదువుకుంటూ సూర్యభగవానుడికి ఎదురుగుండా ముమ్మారు నిలబడి అర్ఘ్యం ఇవ్వండి. ఈ అర్ఘ్యం ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది, ఆనందమిస్తుంది, భయంకర దోషాలని పాతకాలని తొలగజేస్తుంది. అందుకే పూర్వకాలంలో మహానుభావులైన ఋషులంతా 28వ రోజు తప్పక స్నానానంతరం సూర్యభగవానుడికి ముమ్మారు అర్ఘ్యమిచ్చేవారు. ఆ తర్వాత శివాలయానికి కానీ విష్ణువాలయానికి కానీ వెళ్ళి యథాశక్తిగా అర్చనలు చేయండి. శివాలయానికి వెళ్ళిన వాళ్ళు భక్తి శ్రద్ధలతోటి ఈశ్వరుడికి అభిషేకం చేసుకోండి. ఆవు పాలతో, పెరుగుతో, తేనెతో, పంచదారతో, ఇంకా ఏమైనా దివ్య ద్రవ్యాలు, పుష్పరసాలు, ఫలరసాలు ఉంటే వాటితో అభిషేకం చేయండి. ఈరోజు ఈశ్వరుడికి మూడు కొబ్బరికాయలు కొట్టేటటువంటి వాడికి రాబోయే కాలంలో పనులలో ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోతాయి. ఎందుకో తెలియదు కానీ కొంతమంది పనులు మొదలు పెడితే ఆ పనులు సక్రమంగా అవ్వకుండా చీటికి వాటికి ఆగిపోతూ ఉంటాయి. పని మొదలెట్టాడా దానికి ఏదో ఒక ఆటంకం వస్తుంది. అందులో మంచి పనులు చేసేవాళ్ళకి ఎందుకో తెలియదు కానీ ఆటంకాలు ఎక్కువ ఉంటాయి. శ్రేయాంసి బహువిఘ్నాని మంచి పనులకి ఆటంకాలు ఎక్కువ ఉంటాయి. భయంకరమైన తీవ్రమైన ఆటంకాలు తొలగాలి అంటే కార్తీక మాసంలో 28వ రోజు ఈశ్వరుడికి అభిషేకం అయ్యాక మూడు కొబ్బరికాయలు కొట్టి నివేదన చేస్తే వారికి రాబోయే కాలాల్లో ఆటంకాలు ఉండవు. ఏ విధమైన పని తలపెట్టినా అది సత్సంకల్పం అయితే అటువంటి దాంట్లో ఆటంకం రాదు. మళ్ళీ సత్సంకల్పం అని ఎందుకంటున్నానంటే, నేను ఒకసారి ఎక్కడో పురాణంలో ఈ మాట చెప్పానని ఓ దొంగడు వెళ్ళి నేను ఫలానా బ్యాంకు దోచేద్దాం అనుకుంటున్నాను, ఆ బ్యాంకు దోపిడీకి నాకు సహకరించు, ఆటంకం లేకుండా చెయ్యని మూడు కొబ్బరికాయలు కొట్టాట శివుడికి. శివుడికి తస్కరాణాం పతయే నమః, దొంగలకు కూడా నాయకుడు ఆయనే, ఆయనకు నామం ఉన్నది. ఇక్కడ దొంగలంటే ఈ లౌకికమైన దొంగలు కాదు, మనస్సులను అపహరించాలి. శివుడి యొక్క మనస్సుని ప్రేమతో అపహరించాలి. అటువంటి వాళ్ళకి నాయకుడైన, మంచి దొంగలకి నాయకుడైన, ఆపదలను అపహరించే దొంగ ఆయన. అంతేగాని దొంగాడు పద్మాకర్ గారు చెప్పారు, కార్తీక మాసంలో 28వ రోజు శివాభిషేకం అయ్యాక 3 కొబ్బరికాయలు కొడితే ఏ పనుల్లో అయినా ఆటంకాలు తొలగుతాయన్నారు. కాబట్టి దొంగతనానికి కొడుతున్నాను, ఆ దొంగతనానికి ఏ ఆటంకం రాకుండా 3 కొబ్బరికాయలు కొడుతున్నానంటే ఆ పని అవ్వదు. ఇంకా తక్కిన మంచి పనులు అవుతాయి. ఏదో సంతీలు కట్టుకోవాలనుకున్నాం, ఆగిపోయింది, అటువంటిప్పుడు ఆటంకాలు ఆగిపోతాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో ఆటంకాలు వచ్చాయి, అవన్నీ తొలగిపోతాయి. ఇలా ఎన్నో రకాల ఆటంకాలని తొలగించి శుభాలని ప్రసాదిస్తుంది ఏది? కొబ్బరికాయ నైవేద్యం. ఈరోజు చిన్నపిల్లలకి అన్నదానం చేయటం చాలా మంచిది. 28వ రోజు ఈశ్వరుడు బాలుర రూపంలో తిరుగుతాడు, పసిబాలుర రూపంలో తిరుగుతాడు. 11 సంవత్సరాల లోపు ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా భోజనానికి పరికొస్తారు, పూజకి. భోజనం ఎవరికైనా పెట్టచ్చు. నేను చెప్పింది 28వ రోజు బాలభోజనం అనే ఒక కార్యక్రమం ఉన్నది. శివాభిషేకం చేశాక ఓపిక ఉన్నటువంటి వాళ్ళు, కాస్త కొస్త అన్నం పెట్టగలిగే శక్తి ఉన్నటువంటి వాళ్ళు 11 సంవత్సరముల లోపు వయస్సున్నటువంటి పిల్లలకి అన్నం పెట్టాలి. మన ఓపిక ఒకళ్ళకో ఇద్దరికో ముగ్గురికో ఏదో ఒకటి అన్నం పెట్టడానికి అవకాశం లేకపోతే, భోజనం పెట్టలేకపోతే పప్పు బెల్లాలో లేకపోతే వాళ్ళు తిరిగి ఏదో ఒక పదార్థము కాసిన పాలైనా దానం చేస్తే ఆ పిల్లలకి అది కుటుంబ వృద్ధి కలగజేస్తుంది, వంశాభివృద్ధికి మూలమవుతుంది. వంశంలో ఏ కారణం వల్లనో సంతానం ఆగిపోవటం లేక సంతానం మధ్యలో చచ్చిపోవటం ఇలాంటి దోషాలు ఉండవు. ఇంకొక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, వంశంలో మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ పుట్టి కొంతకాలం పెరిగి చచ్చిపోతే, పెళ్ళి అవ్వకుండా చచ్చిపోతే అదొక దోషమట. ఒక ఆయనకు ఒక కొడుకు పుట్టాడు, వాడు 17 ఏళ్ళు 18 ఏళ్ళు 20 ఏళ్ళు పెరిగి చచ్చిపోయాడు, పెళ్ళి అవ్వలేదు, ఏ విధమైన కార్యక్రమాలు అవ్వలేదు, మధ్యలోనే చచ్చిపోయాడు. అలాంటి కుమారులకి సద్గతులు రావు. అలాగే ఒక పిల్ల పుట్టింది, మధ్యలో చచ్చిపోయింది హఠాత్తుగా కొద్ది రోజులు పెరిగి, అలాంటి పిల్లలకి సద్గతులు రావు. సరికదా, ఈ పిల్లల వల్ల తల్లిదండ్రులకు కూడా కొన్ని గతులు రావని మంత్రశాస్త్రాలు చెబుతున్నాయి. దానికి ఏమి చెయ్యాలి? కుమారుడు అకాలములో దుర్మరణం పాలయ్యాడు, ఆత్మహత్య చేసుకున్నాడు, లేక ఏదో రోగంతో చచ్చిపోయాడు, లేక అమ్మాయి చచ్చిపోయింది అనుకున్నటువంటి వాళ్ళు ఈరోజు నేను చెప్పిన పని చెయ్యండి. అలా చేస్తే ఆ పిల్లలు దివ్యలోకాలకు ఎడతారు, మీకు రాబోయే కాలంలో దుర్గతులు రావు, సద్గతులు వస్తాయి, లేకపోతే నరకానికి వెళ్ళి తీరతారని చెప్పారు. పిల్లలు అకాల మరణం పొందితే దానికి తగిన ప్రాయశ్చిత్తం చేసుకోనివాడు కూడా నరకానికి పోతాడు. ఇంతకీ ప్రాయశ్చిత్తం ఏమిటి? చాలా తేలిక తెలిసిన ఈరోజు ప్రాయశ్చిత్తం కేవలం పంచదార, ఆవుపాలు ఈ రెండూ కలిపి దానితోటి ఈశ్వరుడికి నమక చమకాలతో అభిషేకం చేసి ఈ పంచదార ఆవుపాలు కలిపి ఈ రెండు ఇంక వేరే ద్రవ్యం ఉపయోగించకూడదు అనమాట. ఆఖరణ అన్ని అభిషేకాలు అయిపోయాక ఆఖరణ ప్రత్యేక అభిషేకం అంటారు శివలింగానికి. అది నర్మదా బాణలింగం కానీ లేక గుళ్ళో ఉన్న లింగం కానీ ఏదో ఒకదానికి పంచదార ఆవుపాలు కలిపి అభిషేకం చేసి దానిని చచ్చిపోయిన పిల్లల తల్లిదండ్రులు మాత్రమే సేకరించాలి. తీర్థంగా సేకరించి మా వంశంలో పుట్టిన ఫలానా కుర్రాడు ఈ సంవత్సరంలో చచ్చిపోయాడు, వాడికి సద్గతులు వచ్చుగాక, మాకు కూడా దుర్గతులు తొలగ్గాక అని సంకల్పంలో చెప్పుకోవాలి. వెంటనే ఆ దోషాలు పోతాయి. ఆవుపాలు పంచదారతో అభిషేకం చేయలేని వాళ్ళు ఏం చెప్పారు? 108 బిల్వపత్రాలతో శివుడి అష్టోత్తర శతనామములతో ఈ శివలింగానికి అభిషేకం చేయించి పూజ చేయించి యథాశక్తి అర్చకుడికి దక్షిణిస్తే అప్పుడు కూడా ఈ దోషం పోతుంది. వీటిల్లో ఏదో ఒకటి చెయ్యండి, తద్వారా దుర్గతులు తొలగిపోతాయి. ఏమిటో తెలియదు, కర్మయోగం వల్ల రుణానుబంధం కదా ఈ సంసారం అంతా కూడా. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ, రుణానుబంధం వల్లే పశువులు వస్తాయి ఇళ్లలోకి, కుక్కలు ఆవులు గేదెలు ఇవన్నీ. మనకి ఆ పశువులతో రుణం ఉంటే మన ఇంట్లో ఉంటే, లేకపోతే ఉండవు. భార్యాభర్తలు కూడా అంతే, ఒకరికొకరు రుణం ఉంటే భార్యగా భర్తగా చేరతారు, రుణం తీర్చి ఎవరు దాని వాళ్ళు ముందో వెనకో పోతారు. కొడుకులు కూతుళ్ళు మందిరాలు ఇవన్నీ అంతే. అందుకే కొంతమందికి ఇళ్లలో ఉండే యోగం కూడా ఉండదు. ఇవన్నీ రుణాలు తీరిపోవడం. ఈ రుణములకు విముక్తి 28వ రోజు కార్తీక మాసంలో స్నానానంతరం రుద్రాభిషేకం అయ్యాక ఆవుపాలు పంచదార కలిపి ప్రత్యేకంగా నమక చమకాలతో అభిషేకం చేయించుకోవటం. ఈ అభిషేకం అయ్యాక ఇంక వేరే అభిషేకం చేయకూడదు ఆ ఒక్కరోజుకి వీళ్ళు. ఈ పని చేశారంటే ఆ తర్వాత అది తీర్థంగా తీసుకున్నారంటే ఆ దోషాలు ఎండిపోతాయి. లేదా 108 బిల్వపత్రాలతో అష్టోత్తర శతనామాలతో శివుడికి పూజ చేయించుకుంటే కూడా ఆ తర్వాత దక్షిణ యథాశక్తిగా అర్చకుడికి ఇస్తే అప్పుడు ఆ దోషం పోతుంది. ఇక ఈరోజు వినవలసినటువంటి కార్తీక కథ. కార్తీక మాసంలో రోజు ఒక్కొక్క కథ విని తీరాలి. ఈరోజు ఏ కథ వింటే సంపూర్ణ కార్తీక మాస నియమములతో కార్తీక మాసాన్ని గడిపినటువంటి ఫలితం వస్తుందో చెబుతాను, వినండి. ఈ కథ వినే ముందు చేతులు అక్షతలు పట్టుకోండి, లేక పుష్పాలు పట్టుకోండి. అక్షతలో పుష్పాలు ఎవోటి చేత్తో పట్టుకుని ఇప్పుడు ఈ కథ విన్నాక ఆ తర్వాత దీన్ని శివుడి దగ్గర కానీ లేక విష్ణువు దగ్గర కానీ వేసి ఆ తర్వాత కథ అయిపోయాక ఆ అక్షతను మళ్ళీ నెత్తి మీద వేసుకోండి. ఎప్పుడు చేతులు అక్షతలు పట్టుకుని కథ విని ఆ తర్వాత అక్షతల్ని భగవత్ సన్నిధానంలో వెయ్యాలి. శివలింగం దగ్గర ఉన్నవాళ్ళు శివుడి మీద వెయ్యండి, విష్ణువు దగ్గర ఉన్నవాళ్ళు ఆ విష్ణు పాదాల దగ్గర వెయ్యండి. ఆ వేసిన అక్షతలు కాసిన నెత్తి మీద జల్లుకోండి. అప్పుడు ఆ కథాఫలితం సంపూర్ణముగా లభిస్తుంది. జీవితములో చేసిన దోషాలు తొలగుతాయి. ఈ కార్తీక మాసం అంతా వ్రతాచరణ చేయటంలో ఏవైనా తెలిసి కాని తెలియక కాని లోపాలుంటే ఆ లోపాలు పాపాలు కూడా తొలగిపోతాయి. అందుకే ఆఖరణ కథాక్షతలు శిరస్సును జల్లుకోమని శాస్త్రం చెబుతున్నది. ఇప్పుడు కథ విందాం. బాగా ప్రాచీన కాలంలో ఒకనొకప్పుడు భూలోకంలో భయంకరమైన క్షామం వచ్చింది. 100 సంవత్సరముల కాలం వర్షమే కురవలేదు. ఆహారం లేకుండా పోయింది. దానివల్ల ఏకదాటిన 100 ఏళ్ళు వర్షం కురవకపోతే భూగర్భ జలాలు లేవు, నదులు ఎండిపోయాయి, నూతులు ఎండిపోయాయి. ఎంత తవ్వినా భూమిలోంచి నీరు చుక్క రావడంలా. మానవులు అల్లాడిపోయారు, చెట్లు ఎండిపోయాయి, పెట్టలు రాలినట్టు రాలిపోయారు. ప్రజలంతా కూడా దుర్మరణం పాలైపోయారు. ఎవడైనా మనిషి చచ్చిపోతే వాడిని రెండోవాడు పీక్కు తినేయడం మొదలెట్టాడు, టాకలు తట్టుకోలేక. మనిషిని మనిషి పీక్కు తినే కరువు వచ్చిందన్నమాట. ఆ కరువు కాలంలో రాజస్థాన్లో పుష్కరం అని ఒక క్షేత్రం ఉన్నది. అక్కడ మాత్రం పుష్కరం అని కొలను ఉన్నది. చాలా గొప్పది, అది చాలా అద్భుత క్షేత్రం. అది ఆ పుష్కర క్షేత్రంలో మాత్రమట ఎంత కరువు వచ్చినా ఆ పుష్కరం అనే కొలను మాత్రం ఎండిపోదు. అందులో తామర పువ్వులు కూడా ఉండేవి అప్పట్లో. ఈ మనుషులు పీక్కు తింటున్న కరువు కాలంలో కొంతమంది ఋషులు, వశిష్ఠుడు, కౌండిన్యుడు లాంటి మహానుభావులంతా అక్కడికి వెళ్ళారు. ఒకళ్ళని మించిన వాళ్ళు కౌండిన్యాత్రి మరీచి దక్ష కపిల అగస్త్యాదాక్షపాదాంగిరస్యాండిల్యక్రతు కణ్వకుత్స భృగు విశ్వామిత్ర మైత్రేయ మార్కండేయాసురి వామదేవ కపి దుర్వాసోపక వ్యాఘ్రపాన్ మాండవ్యాది మహామునులంతా ఆ ప్రాంతానికి వెళ్ళారు కరువు తట్టుకోలేక. అక్కడ పుష్కరం ఎండిపోదు, ఆ కొలను సరస్సు ఎండిపోదు అనే విషయం వాళ్ళకే తెలుసు, మిగతా వాళ్ళు ఎవరికి తెలియదు. వీళ్ళు అక్కడికి వెళ్ళారట. ఒక్క ఆ చెరువు తప్ప భూమి మీద మిగతా జలాలన్నీ ఇంకిపోయాయండి బాబు. అప్పుడు వీళ్ళు అక్కడికి వెళ్ళి 100 సంవత్సరాలుగా కరువు చచ్చిపోతున్నాం, అందరం ఆకలికి మలమల వాడిపోతున్నాం, ఋషులకు కూడా ఒక స్థాయి దాటితే తపశ్శక్తి ఎదుగు పనికిరాకుండా పోతుందన్నమాట. అందులో వాళ్ళు కూడా వ్రతాలు యజ్ఞాలు చేయాలంటే ఏం భూమి మీద వస్తువులు లేవు, యజ్ఞాలు లేవు. యజ్ఞాలు చేస్తే కానీ వర్షాలు కురవు, వర్షాలు కురిస్తే కానీ యజ్ఞాలు చేయలేరు. దాంతో గజగజలాడి ఆకలికి తట్టుకోలేక ఆ పుష్కర క్షేత్రం చేరారు. వీళ్ళకి అందులో కొన్ని తామర కాయలు కనపడ్డాయి. తామర కాయల్లో మెత్తని గుజ్జుంటుంది, అది కూడా రుచిగా ఉంటుంది, తింటే ఆకలి తీరుతుంది. అందుకని వీళ్ళంతా, అమ్మయ్య ఎన్నాళ్ళుగానో మనం ఆకలికి అలమటించిపోతున్నాం, ఇంత ఆహారం దొరుకుతుందేమో చూస్తుంటే ఎక్కడ ఆహారం దొరకల, ఇక్కడ మాత్రం ఈ చెరువులో కాయలు కనపడ్డాయి, ఈ తామరకాయల్ని ఒలుచుకు తిందాం, అందులో ఉన్న వెన్న గుజ్జు లాంటి పదార్థం మన ఆకలి తీరుస్తుంది, రుచిగా ఉంటుంది అనుకుని ఆ కాయలన్నీ కోసి ఒడ్డు మీద పెట్టారు. పెట్టిన తర్వాత అందరూ కలిసి అనుకున్నారు మధ్యాహ్నం పూట సంధ్యావందనం చేసుకుని అప్పుడు ఒడ్డు మీదకి వెళ్ళి ఈ తామరకాయలు తిందాం అనుకున్నారట. ఎందుకంటే ఎంత కష్టం వచ్చినా సంధ్యావందనం చేయకుండా అన్నం తినకూడదు, అది వాళ్ళ నియమం. అందుకని కాయలన్నీ ఒడ్డు మీద పెట్టారు. ఆ తర్వాత స్నానం చేసి ఒడ్డు మీదకి వచ్చారు. సంధ్యావందనం పూర్తి చేసుకుని చూస్తే మొత్తం కాయలన్నీ మాయమైపోయాయి. ఇంకా చూడండి, వాళ్ళు గతగతలాడిపోయారు. కష్టపడి ఇన్ని కాయల కోసం ఒక్క కాయ లేకుండా అయిపోయింది. ఎవరు తిన్నారు? ఎవరో మనకు తెలియకుండా మనలో ఒకడేళ్ళు తినేశాడు అనుకున్నారట. అప్పుడు వశిష్ఠుడు అన్నాడు, నేను నిజంగా ఏ పాపం ఎరగను, మీకు తెలియకుండా ఈ కాయలు దొంగతనంగా తిన్నట్టయితే నాకు బ్రహ్మహత్యా పాపం వస్తుందన్నాడు. అప్పుడు అత్రి అన్న ఆయన, నేను గనక దొంగతనం చేసి ఉంటే నాకు శిశు హత్యా పాపం వస్తుందన్నాడు. ఇలా అందరూ ఒట్లు పెట్టారు. ఆఖరిన ఒక్క ఆయన మాత్రం, వాడు ఎవడో కొత్త ఋషి, చిరునవ్వున పెట్టా. నువ్వు ఒట్లు పెట్టట్లేదా అంటే నేను ఒట్టు పెట్టనుగా అన్నాడు ఆయన. అయితే నువ్వే తిన్నావా అన్నారు వాళ్ళు. అవును అని టక్కన ఆ చివరి మనిషి కాస్త ఇంద్రుడి కింద మారిపోయాడు. వీడు తెల్లబోయారు. మహేంద్ర నువ్వా మమ్మల్ని పరీక్షించడానికి ఒక్కడికి వచ్చావన్నారు. అవును, ప్రాణాపాయ స్థితిలో కూడా సంధ్యావందనం మానని మహానుభావులు మీరు. మిమ్మల్ని పరీక్షిద్దామనే ఆకలికి మాడిపోతున్న సమయంలో ఈ కాయలన్నీ తినేశాను. మీరు మాట వరసకు కూడా ఇతరులను తిట్టకుండా మీకు మీరే శపథాలు చేశారు, చాలా సంతోషం. అసలు రహస్యం ఇప్పుడు చెబుతున్నా వినండి. మాసాలలో కార్తీక మాసం పరమ పవిత్రమైన మాసం. అటువంటి కార్తీక మాసంలో నెల్లాళ్ళు తెల్లవారుజామున లేచి నదీ స్నానం చేసి శివాభిషేకం విష్ణు పూజ ఇవి చెయ్యకుండా నక్తాలు చెయ్యకుండా నోటికొచ్చిన పాపాలన్నీ తిట్లు తిడుతూ పాపాలు చేస్తూ ఈ మధ్యకాలంలో ప్రజలంతా పాడైపోయారు. కార్తీక మాసములో వ్రతములు చెయ్యకుండా ఎక్కువ మంది ప్రజలు ఇష్టం వచ్చినట్టు చరిస్తే ఈ భూమి మీద వర్షాలు తగ్గిపోతాయి, భూతాపం పెరిగిపోతుంది, వేడి పెరిగిపోతుంది. ఈ కరువుకి మూల కారణం భూమి మీద 190 మంది కార్తీక వ్రతాలు మానేయడమే. కార్తీకంలో దీపాలు లేవు, సంధ్యావందనాలు లేవు, స్నానములు లేవు, ఉపవాసములు లేవు. ఏమీ చేయకపోతే ఏమవుతుంది అంటే మధ్యకాలంలో ఒకప్పుడు అలా జరిగింది అనమాట. కొంతకాలం 190 మంది ఆ పనులు మానేశారు. దానివల్ల భూమి అంతా వేడెక్కిపోయి వర్షాలు ఆగిపోయి నీరు ఆగిపోయి కరువు వచ్చి మీరంతా చచ్చిపోయారు. ఇప్పుడు మళ్ళీ భూమి మీద వర్షాలు పడి భూమి సస్యశ్యామలం కావాలంటే కార్తీక మాస వ్రతాచరణ చెయ్యండి. అందాక మీకు ఆకలి తీరేందుకు నేను ఆహారం ఇస్తాను. మీ అదృష్టం కొద్ది రోజుల్లో కార్తీక మాసం వస్తోంది. మీరు నెల్లాళ్ళు ఈ పుష్కరంలో స్నానం చెయ్యండి. పగలంతా ఉపవాసం ఉండి సాయంకాలం సూర్యభగవానుడికి నమస్కారం చేసి ఆ తర్వాత రుద్రాభిషేకం చెయ్యండి. శివుణ్ణి విష్ణువుని సమానంగా పూజించండి. ఈ నెల్లాళ్ళు భక్తి శ్రద్ధలతో కార్తీక దీపాలు వెలిగించండి. అఖండంగా వెలిగించే కార్తీక దీపాల వల్ల భూమి సస్యశ్యామలం అవుతుంది. ఇక అసలైన ఒక సులభమైన మార్గం మీకు చెబుతున్నానన్నాడు ఇంద్రుడు. ఏమిటది? కార్తీక మాసంలో 28వ రోజు స్నానం చేసి ఆ తదనంతరం ఈశ్వరుణ్ణి యథాశక్తిగా అర్చించండి. 3 కొబ్బరికాయలు శివుడి దగ్గర కొట్టి వాటిని నివేదన చెయ్యండి. నివేదన చేస్తూ ఏమంటారు? వర్షములకు ఆటంకాలు కలుగుతున్నాయి, భూమి తాపంతో కాలిపోతోంది, భూతాపం పెరిగిపోయింది. వర్షాలు తగ్గిపోయాయి, భూతాపం పెరిగిపోతోంది, భూమి మీద కరువు కాటకాలు ఎక్కువైపోతున్నాయి. ఈ భూమికి సంబంధించిన దోషములన్నీ తొలగిపోగాక, కరువు కాటకాలు తొలగిపోవాలి అని సంకల్పం చెప్పి, సత్కార్యములకున్న ఆటంకాలన్నీ తొలగాలని సంకల్పంలో చెప్పుకొని 3 కొబ్బరికాయలు శివాభిషేక అనంతరం కొట్టండి, నైవేద్యం పెట్టండి. దాంతో భూమి మీద మళ్ళీ వర్షాలు కురుస్తాయి, కరువు తొలగిపోతుంది, భూమి సస్యశ్యామలం అవుతుంది అని ఇంద్రుడు చెప్పి అదృశ్యమైపోయాడు. అప్పుడు వాళ్ళు ఇంద్రుడిచ్చిన ఆహారాన్ని తిని భక్తితో కార్తీక వ్రతం చేస్తాం, కార్తీక మాసమంతా స్నానాలు చేస్తాం, దీపాలు వెలిగిస్తాం, నక్తం చేస్తామని మొక్కుకున్నారు. కొద్ది రోజులకి కార్తీక మాసం వచ్చింది. ఇంకేముంది, మహానుభావులు కదా వాళ్ళు, ఋషులు. వాళ్ళకి వేరే వాళ్ళు ఎవరో మంత్రాలు చెప్పవలసిన అవసరం లేదు. ఎవరికి వాళ్ళే సంకల్పపూర్వకంగా పవిత్ర స్నానాన్ని ఆచరించారు పుష్కరంలో. తదనంతరం అర్చనలు చేశారు, సంధ్యావందనాలు చేశారు, రోజు అక్కడున్న ఈశ్వరుణ్ణి అభిషేకించారు. అక్కడ బ్రహ్మదేవుడి గుడి ఉంది, బ్రహ్మకి అర్చనలు చేశారు. విష్ణువు గుడి ఉంది, ఆయనకి అర్చన చేశారు. గాయత్రిని పూజించారు. రోజు సాయం సంధ్యా సమయంలోనూ పొద్దుట కూడా కార్తీక దీపాలు వెలిగించారు, దీపదానాలు చేశారు. ఇంద్రుడి అనుగ్రహంతో వాళ్ళకి కావలసిన పదార్థాలన్నీ వచ్చాయి. ఇంద్రుడు ఒకడు అనుగ్రహించాడుగా వాళ్ళని, అందువల్ల అన్ని పదార్థములు, దీపదానములకి, భోజన దానములకి అన్నిటికీ కావలసిన పదార్థాలు వచ్చాయి. 28వ రోజు సూర్యోదయానికి ముందు లేచి సంకల్పం చెప్పుకుని పుష్కరంలో స్నానం చేశారు. ఆ తర్వాత జలాన్ని పట్టుకెళ్ళి అపూర్వ భక్తితో రుద్రాభిషేకం చేశారు. మహానుభావులు వాళ్ళు కంఠమెత్తి మహన్యాసం చదువుతూ ఉంటే, నమక చమకాలు చదువుతూ ఉంటే భూమి ఆకాశాలు మారుమోగిపోయాయి. ఆ మధుర కంఠానికి పరవశించిపోయాడు రుద్రుడు. శివలింగంలోంచి స్వయంగా ప్రత్యక్షమయ్యాడు శివుడు. వాడు గుర్తుపెట్టుకోండి, ఈశ్వరుడు కరుణామూర్తి. మనం ప్రేమతో మధుర కంఠంతో శాస్త్రోక్త రీతిలో కనుక ఈశ్వరుణ్ణి అర్చిస్తే, భక్తితో ప్రార్థిస్తే ప్రభువు నువ్వే దిక్కంటే వాళ్ళకి ప్రత్యక్షమవుతాడు. ఇప్పుడు ఆ ఋషులకి ఆయన ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు వాళ్ళు ఒక్కొక్కళ్ళు మూడేసి కొబ్బరికాయలు, అంతఃపురం ఇంద్రుడు ప్రసాదించిన కొబ్బరికాయలు ఉన్నాయి, వాటిని కొట్టి ఈశ్వరుడికి నైవేద్యం పెట్టి, ప్రభు శాస్త్ర ప్రకారంగా మూడు కొబ్బరికాయలు నీకు సమర్పిస్తున్నాం, వర్షాలు కురవడానికి ఉన్న ఆటంకాలు తొలగించు, కరువు కాటకాలు తొలగించు, భూమి సస్యశ్యామలం కావడానికి ఉన్న ఆటంకాలు తొలగించు అనడంతో ఈశ్వరుడు కుంభవృష్టి కురిపించాడు. భూమి అంతా మళ్ళీ జల సమృద్ధితో నిండిపోయింది. ఆ తర్వాత భూమి మీద అందరూ సుఖంగా బతికారు, సస్యశ్యామలం అయ్యింది. ఈ కథ కార్తీక మాసంలో 28వ రోజు వినాలి. విన్న తర్వాత చేతిలో పట్టుకున్న అక్షతలు శివుడి దగ్గర కానీ విష్ణువు దగ్గర కానీ వెయ్యాలి. ఆ తర్వాత ఆ అక్షతలు నెత్తి మీద మీరు వేసుకోండి, లేక ఎవరైనా మీ ఇంట్లో పురోహితులు లేక పెద్దలు ఎవరైనా ఉంటే, గురువులు ఉంటే వాళ్ళ ద్వారా వేయించుకోండి. యథాశక్తిగా మహానుభావులకి దక్షిణ ఇవ్వండి. ఇక చూడండి, మీ కుటుంబాల్లో ఉన్న ఆటంకాలన్నీ క్రమంగా తొలగిపోతాయి. సాధ్యమైనంత వరకు ఈ కాలంలో అంటే కార్తీక మాసంలో దీపదానం చాలా మంచిది. ఆవు నేతితో శివుడి సన్నిధానంలో దీపం వెలిగించడం, దీపం దానం చేయటం మహత్తర ఫలితం ఇస్తాయి. దీపం యొక్క ప్రభావం ఇంకంతా ఇంత కాదట. దీపప్రభావం గురించి కాశీఖండంలో గుణనిధి కథ అద్భుతంగా చెబుతోంది. ఒక దీపం వెలిగించి ఎందుకు పనికిరాని వాడు కుబేరుడయ్యాడు, ఒక్క దీపం వెలిగించి ఎందుకు పనికిరాని అరిందముడనేటటువంటి వాడు కుబేరుడయ్యాడు. ఎంతోమంది మహానుభావులు కార్తీక మాసంలో దీపాలు వెలిగించి జ్ఞానులు అయ్యారు, సంపద కలిగిన వాళ్ళు అయ్యారు, ఉన్నంతకాలం సుఖంగా బ్రతికారు. సాధ్యమైనంత వరకు కార్తీక మాసంలో పదే పదే చెబుతున్నాం అనుకోకుండా మాంసాహారాన్ని మాత్రం విసర్జించండి. ఈ నెలాళ్ళు పవిత్రమైన సాత్విక ఆహారం తీసుకున్న వాళ్ళకి భగవంతుడైన ఈశ్వరుడి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. కృత్రిమాహారం, నీచాహారం స్వీకరించరాదు. ఈ విధంగా చేసి ఈ కార్తీక మాసంలో 28వ రోజున శివానుగ్రహం పొందండి, భగవద్ అనుగ్రహం పొందండి. మళ్ళీ కలుసుకునేదాకా హరి ఓం తత్సత్.